जय राधा माधव कुंज
बिहारी,
जय राधा माधव कुंज बिहारी,
जशोदानंदना भज जनरंजना,
जशोदानंदना
శ్రీల ప్రభుపాద కీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత యథాతథం 2వ అధ్యాయం శ్లోకం సంఖ్య 7. కార్పణ్య దోష ఉపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతః యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తత్ మే శిష్యః తే అహం సాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్చేయః స్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్చేయః స్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్చేయః స్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం.
Yeah.
తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద పద విచ్ఛేదం. కార్పణ్య లోభము, దోష బలహీనతచే, ఉపహత పీడింపబడి, స్వభావ స్వభావము, పృచ్ఛామి అడుగుచున్నాను, త్వాం నిన్ను, ధర్మ సమ్మూఢ ధర్మమునందు మోహము చెందిన, చేతాః హృదయమును, యత్ ఏది, శ్రేయః సర్వహితకరము, స్యాత్ అగును, నిశ్చితం నిశ్చయముగా, బ్రూహి తెలుపుము, తత్ అది, మే నాకు, శిష్యః శిష్యుడను, తే నీకు, అహం నేను, షాధి ఉపదేశింపుము, మాం నేను, త్వాం నీకు, ప్రపన్నం శరణాగతుడను. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహం చెంది శాంతిని కోల్పోయితిని. ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము కావింపుము. భాష్యం ప్రకృతి నియమం ప్రకారము లౌకిక కర్మలే ప్రతి ఒక్కరి కలతకు కారణములై ఉన్నవి. అడుగడుగున కలతలే కలవు కనుక జీవిత ప్రయోజనమును నెరవేర్చుటలో సరి అయిన నిర్దేశమునసుగా ఆధ్యాత్మిక గురువును చేరుట ప్రతి ఒక్కరికి ఉత్తమము. కోరకనే కలుగునట్టి జీవితపు కలతల నుండి ముక్తిని పొందుటకై ఆధ్యాత్మిక గురువును చేరమని వేదశాస్త్రములు మనకు ఉపదేశించున్నవి. అవి ఎవ్వరి ప్రమేయము లేకుండగానే రగులు కొనెడు దావానలము వంటివి. అదేవిధముగా మనము కోరుకున్నప్పటికీ జీవితపు కలతలు అప్రయత్నముగా కలుగుచుండుట ఈ లోకపు పరిస్థితి అయి ఉన్నది. అగ్ని ప్రమాదమును ఎవరూ కోరరు, అయినను అది సంభవించి మనము కలతకు గురి అగుచున్నాం. కనుకనే జీవితపు కలతలను పరిష్కరించుటకు మరియు పరిష్కారపు విజ్ఞానమును అవగతం చేసుకున్నటకు ప్రామాణిక పరంపరలోనున్న ఆధ్యాత్మిక గురువు దరిచేరమని వేదవాంగ్మయం ఉపదేశించున్నది. ఆధ్యాత్మిక గురువును కలిగి ఉన్న వ్యక్తి సర్వమును తెలియగలుగును. కనుక మనుషుడు లౌకిక కలతలయందే ఉండిపోక గురువును తప్పక చేరవలెను. ఈ శ్లోకపు సారాంశం ఇదియే. లౌకిక కలతలయందున్న వాడెవడు జీవితపు సమస్యలను అవగాహన చేసుకొనని వాడే అట్టి మనుషుడు. బృహదారణ్యకోపనిషత్తు కలత చెందిన మానవుని ఈ విధముగా వర్ణించున్నది. యో వా ఏతదక్షరం గార్గ్య విదిత్వా స్మా లోకాత్ ప్రైతి స కృపణః. మానవునిగా జీవిత సమస్యలను పరిష్కరించక ఆత్మానుభవ విజ్ఞానమును అవగతము చేసుకొనకనే మార్జాల శునకముల వలె దేహమును త్యజించువాడు కృపణుడు. మానవ జన్మము జీవునికి అత్యంత విలువైనది. దానిని అతడు జీవిత సమస్యలను పరిష్కరించుటకు ఉపయోగించుకొనవచ్చు. కనుకనే ఈ అవకాశమును సద్వినియోగపరుచుకొనని వాడు లోభి అనబడు. అట్టి కృపణునికి విరుద్ధ స్వభావము గలవాడు బ్రాహ్మణుడు. సమస్త జీవన సమస్యల పరిష్కారమునకు మానవ జన్మను ఉపయోగించుకొనగల బుద్ధిమంతుడు. య ఏతదక్షరం గార్గి విదిత్వాస్మాల్లోకాత్ ప్రైతి స బ్రాహ్మణః. కుటుంబము, సంఘము, దేశాదుల ఎడ అతి అనురాగముతో కృపణులు భౌతిక భావన యందు కాలమును వృధా చేయుదురు. సాధారణముగా మనుజుడు భార్య, సంతానము, బంధువులనిటి శారీరక సంబంధమైన కుటుంబ జీవనమున అనురక్తుడైయుండును. కృపణుడైన వాడు తాను కుటుంబ సభ్యులను మరణము నుండి కాపాడగలుగుదుననియు లేదా తన కుటుంబము మృత్యువు నుండి తనను రక్షించిననియూ భావించుచుండును. అటువంటి సంసారిక అనురాగము జంతువులందును గోచరించును. అవి కూడా తమ సంతానం యొక్క రక్షణ భారము స్వీకరించుచున్నవి. అర్జునుడు తెలివిగలవాడైనందున కుటుంబ సభ్యుల యెడ అనురాగము మరియు వారిని మృత్యువు నుండి రక్షించవలెనను కోరికలే తన కలతకు కారణములని తెలియగలిగింది. స్వీయ ధర్మమైన యుద్ధము తన కొరకై ఎదురుచూచున్నను కృపణత్వ కారణముగా తాను తన విధులను నిర్వర్తింపలేకపోవచ్చున్నట్లు అతడు అవగతం చేసుకుంది. కనుకనే అతడు పరమ ఆధ్యాత్మిక గురువైన శ్రీకృష్ణుని ఒక నిశ్చయమైన పరిష్కారం చూపమని అడుగుచున్నాడు. శిష్యునిగా అతడు శ్రీకృష్ణునికి శరణుందినవాడు. స్నేహపూర్వక సంభాషణలు ఆపవలని అతడు వాంఛించింది. గురు శిష్యుల నడుమ సంభాషణము గంభీరముగా నుండును కావున ప్రామాణికుడైన గురువు ఎదుట అర్జునుడు గాంభీర్యంతో పలుకగోరెను. కనుకనే భగవద్గీత విజ్ఞానమునకు శ్రీకృష్ణుడు ఆది గురువు కాగా దానిని అవగతము చేసుకునిన ప్రథమ శిష్యుడు అర్జునుడయ్యను. అర్జునుడు గీతను అవగతము చేసుకునిన విధానము గీత ఎందే తెలుపుబడిన అయినను మూఢులైన కొందరు గీతా వ్యాఖ్యాతలు రూపముతోనున్న శ్రీకృష్ణునకు శరణము నొందవలసిన అవసరము లేదనియు శ్రీకృష్ణుని యందు అంతర్యామిగానున్న అజుడైన వాణిని శరణు వేడవలననియు వ్యాఖ్యానించుందురు. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుని అంతర్బాహ్యములకు ఎట్టి భేదము లేదు. ఇట్టి అవగాహనము లేకుండా భగవద్గీతను అవగతము చేసుకుని యత్నించువాడు నిక్కముగా పరమమూఢుడు. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలు శ్రీమతే భక్తివిలాస స్వామి. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలు శ్రీమతే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారాచార్య శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడితోటి, నేను కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయానని చెప్తున్నాడు. ఇంకా ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడును మరియు శరణాగతుడు. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది భగవద్గీతలో. దయచేసి నాకు ఉపదేశము కావింపుము అని అడుగుతున్నాడు ఇక్కడ అర్జునుడు. ఇప్పటి వరకు అర్జునుడు కృష్ణుడితోటి ఒక స్నేహపూర్వకంగా మరియు బంధుత్వంతో బావా బావమరిదిలాగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఇప్పుడు అర్జునుడికి అర్థమైంది ఏమని, నేను కార్పణ్య దోషంతో అంటే లోభం, కార్పణ్యం అంటే లోభం, లోభం అంటే నా వాళ్ళు ఉండాలి, నేను ఉండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, నా వాళ్ళు, నేను, నా సంతానం, నా బంధువులు, నా మిత్రులు అందరూ, ఇదే లోభం. వీళ్లే బాగుండాలి, వీళ్ల కోసం ఎంత, వీళ్లే అవసరం, వీళ్లే నా జీవనం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా లోభులే. అంటే సాధారణంగా ఎవరు లోభులు, మరి ప్రపంచంలో ఉన్న భౌతిక సంసారంలో ఉన్న ప్రతి జీవి కూడా లోభే. ఈ విధంగా చూసినట్లేదు. అది అర్జునుడు ఏం సామాన్యమైన వ్యక్తి కాదండి. న్యాయం, ధర్మం, అర్థం, ధనుర్విద్య ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి అర్జునుడు. ఇక్కడ ఏం జరుగుతుంది, అర్జునుడికి ఏమి చేయాలో కూడా తోచని పరిస్థితిలో ఉన్నాడు. నిజానికి తెలుసు అర్జునుడికి ఏంటి, ఏమని, నేను క్షత్రియుడిని, క్షత్రియుడి యొక్క ధర్మం యుద్ధం చేయడం, యుద్ధరంగానికి వచ్చాను. ఎందుకు యుద్ధం చేయడానికి? మరి ఇక్కడ వెనుదిరగడం ఏంటి, ఇక్కడ కార్పణ్యం అంటే లోభం రావడం ఏంటి, అడ్డు రావడం ఏంటి అంటే, ఆ విధంగా లోభం అనేది సహజం అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. ఎంత తెలిసినా కూడా మనకి మాయ అనేది ఆవరణాత్మిక శక్తి. మాయ రెండు రకాలు ఉంటుంది. మాయ ఒకటి, ఎప్పుడైతే కృష్ణుడిని మనం తిరస్కరిస్తామో, భగవంతుడిని, కృష్ణుడిని, ప్రక్షేపాత్మిక శక్తి అన్నమాట. మాయ విసిరేస్తుంది జీవుణ్ణి ఎందులోకి, భౌతిక సంసారంలో. ఆవరణాత్మిక శక్తి అంటే కప్పేస్తుంది అన్నమాట. భౌతిక సంసారంలోకి వచ్చిన వెంటనే మాయ ద్వారా కప్పబడతాడు. ఏ విధంగా, ఈ విధంగా, నేను, నా బంధువులు, నా మిత్రులు, నా స్నేహితులు, నా దేశం అనే విధంగా కప్పేయబడతాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మాయ అర్జునుడి యొక్క నిజమైన జ్ఞానం ఏదైతే ఉందో, నేను యుద్ధం చేయాలి, అదే శాస్త్ర సమ్మతం, నా యొక్క ధర్మం తెలుసు, కానీ మాయ ద్వారా కప్పేయబడి ఉండడం వలన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కృష్ణుడికి శరణాగతి పొందడం మొదలుపెట్టాడు అన్నమాట. ఇక్కడి నుంచి నిజంగా భగవద్గీత అనేది అసలు కృష్ణుడు చెప్పడం దీంతో మొదలవుతుంది. భగవద్గీత నిజానికి ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరైతే అర్జునుడు ఏ భావంతో అయితే ఇక్కడ అడిగాడో, నేను, నాకు ఇప్పుడు ధర్మం, అర్జునుడికి అన్ని తెలుసు, ఏది ధర్మం, ధనుర్విద్య, న్యాయశాస్త్రాలు ఇవన్నీ. తర్వాత అనేక శ్లోకాల్లో అర్జునుడు వాగ్వివాదానికి, అంటే వాగ్వివాదం ఏం లేదు, అర్జునుడు ప్రశ్నిస్తాడనమాట. ఈ విధంగా న్యాయశాస్త్రంలో ఇలా ఉంది, ధర్మశాస్త్రంలో ఇలా ఉంది, అనేక శాస్త్రాల్లో ఇలా ఉంది, ఇలా కదా ప్రవర్తించాలి, మరి మరి సాధువుగా ఉండాలంటే దీనికంటే ముందలే మనం చూడొచ్చు, ఏంటి నాకు ఈ జనం కంటే కూడా నేను ఏదో ఒక సాధువులాగా వెళ్ళిపోతాను, యుద్ధం నాకు అవసరం లేదు, ఇవన్నీ నేను వదిలేస్తానని చెప్తాడు. ఈ విధంగా అనేకమైన మాట్లాడతాడనమాట. అయిన అటువంటి వ్యక్తే ఇక్కడ ఏం చేస్తున్నాడు, అవన్నీ పక్కన పెట్టేసి, నాకు ఏదైతే ఉందో అదేం తెలుసో అది పక్కన పెట్టేస్తున్నాను, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నీకు శరణాగతి పొందుతున్నాను అని చెప్తున్నాడు. కానీ కొంతమంది మూర్ఖులు ఉంటారు, భగవద్గీతపై వ్యాఖ్యానాలు ఇస్తుంటారు. వాళ్ళు ఎలా వ్యాఖ్యానిస్తారు, వాళ్ళు ఏదో తెలివైన వాళ్ళుగా కృష్ణుడి యొక్క వాక్యాలు వాడుకుని వాళ్ళకి ఇష్టం వచ్చిందని అందరికి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ అర్జునుడు అలా చెప్పడం లేదు, అలాగా శరణాగతి పొందడం లేదు. ఆ శరణాగతి ఏదైతే ఉందో, అంటే కృష్ణుడికి నేను సేవకుణ్ణి, దాసుణ్ణి అనే భావంతో ఇక్కడ అడుగుతున్నాడు. నేను కృష్ణుడి కంటే తక్కువైన వాడిని, నాకేమీ తెలియదు, నాకు తెలిసిందంతా కూడా చాలా స్వల్పం, అది పెద్ద ఉపయోగపడేది కాదు. ఎందుకని, మరి ఇప్పుడు నేను లోభంతో ఉన్నాను, కార్పణ్య దోషంతో, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఎవరికి శరణాగతి పొందాడు, కృష్ణుడికి. కాబట్టి కృష్ణుడు ఏం చెబుతున్నాడు అనేది వినడానికి ప్రయత్నం చేస్తాడు అర్జునుడు. కానీ ఎవరైతే మూర్ఖులు ఉంటారో, కృష్ణుడి యొక్క వాక్యాలను ఉపయోగించుకొని వాళ్ళు చెప్పాలనుకున్నది కృష్ణుడి యొక్క వాక్యాలకి ఆపాదిస్తారు. అందుకే ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తున్నారు భాష్యంలో చివరిలో ఏమని రాస్తున్నారు, కొంతమంది ఉంటారు కృష్ణుడు కాదు శరణాగతి పొందాల్సింది, కృష్ణుడి లోపల అజుడైన వాడు ఉంటాడు, అతనికి శరణాగతి పొందాలి అని. కానీ కృష్ణుడి లోపల బయట వేరు కాదు. నిజానికి మనకి లోపల ఆత్మ ఉంది, శరీరం లోపల, బయట మనకు కనపడేది దేహం, భౌతికమైనది. కానీ కృష్ణుడి యొక్క దేహానికి, కృష్ణుడిలో ఆత్మ రెండు వేరు వేరు అనేది లేదు అసలు ఎక్కడ. కృష్ణుడు అంటే ఆత్మ, కృష్ణుడు అంటే కృష్ణుడి దేహం, రెండు ఒకటే, రెండిట్లో ఏమి తేడా లేదు. కృష్ణుడు అంతర్బహి అంటే లోపల బయట అనేది తేడా లేదు, మనకి తేడా ఉంది. ఏమిటి లోపల బయట, మనకు లోపల ఆత్మ లోపల ఉంది శరీరం లోపల, బయట దేహం, భౌతికమైన దేహం మనకు కనిపిస్తుంది. కానీ కృష్ణుడికి అలా కాదు. ఇది అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోగలవండి, రెండిటికి తేడా లేదని చెప్తున్నావు కృష్ణుడిలో, మరి మనలో తేడా ఉందంటున్నావు, దీన్ని ఎలా అర్థం చేసుకోగలం, ఎలా అర్థం చేసుకోగలమంటే అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. సారాంశం ఏంటంటే చెప్తున్నారు ఇక్కడ, సారాంశం ఇదియే ఈ శ్లోకానికి అని చెప్తున్నారు. ఏంటి, కనుకనే జీవితపు కలతలను పరిష్కరించుటకు మరియు పరిష్కారపు విజ్ఞానం ఎలాగ అర్థం చేసుకోగలం, లోపల బయట అదే విజ్ఞానం, ఆ విజ్ఞానం అవగతం చేసుకున్నటకు ప్రామాణిక పరంపరలోనున్న ఆధ్యాత్మిక గురువు దరిచేరమని వేదవాంగ్మయం ఉపదేశించుతున్నది. ఆధ్యాత్మిక గురువును కలిగి ఉన్న వ్యక్తి సర్వమును తెలియగలుగును. కనుక మనుజుడు లౌకిక కలతలయందే ఉండిపోక గురువును తప్పక చేరవలెను. ఈ శ్లోకపు సారాంశం ఇదియే. అంటే మనం ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయిస్తే ఏ విధంగా కృష్ణుడు అంతర్బహి రెండు ఒకటే, ఏ విధంగా కృష్ణుడు, ఏ విధంగా భగవంతుడు, మనం జీవులం, జీవులు ఏ విధంగా కృష్ణుడు యొక్క అంశలు, ఏ విధంగా మనకి భగవంతుడికి సంబంధం ఉంది, ఈ విజ్ఞానం అంతా కూడా మనకిస్తారు. అంతేగాని మనం కేవలం భగవద్గీత పుస్తకం చదివితే మనకు వచ్చేది జ్ఞానం. పుస్తకం చదివితే కొంత తెలుసుకోగలం, కనీస జ్ఞానం. కానీ విజ్ఞానం రావాలంటే జ్ఞానం విజ్ఞానం రెండు వేరు. విజ్ఞానం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకునేది, చదివిన దాన్ని జ్ఞానాన్ని. ఆ విజ్ఞానం కానీ మనకు రావాలంటే ఆధ్యాత్మిక గురువు లేనిదే విజ్ఞానం అనేది అసంభవం. మనకి జ్ఞానులం అవ్వచ్చు అంటే అనేక ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు చదివి అనేకమైన శ్లోకాలు మనం చెప్పవచ్చు, అనర్గళంగా అనేకమైన కథలు మనం చెప్పవచ్చు. కానీ అది కేవలం ఏంటి, జ్ఞానంగా మిగిలిపోతుంది. కానీ అనుభవపూర్వకమైన విజ్ఞానం అనేది మనకు రావాలంటే ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించాలి. ఇంకా ఎటువంటి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించాలి? ప్రామాణిక పరంపరలోనున్న ఆధ్యాత్మిక గురువు, ప్రామాణికమైన పరంపరలో ఉన్న ఆధ్యాత్మిక గురువు. ప్రామాణికమైన పరంపరలు కలియుగంలో నాలుగు ఉన్నాయని పద్మపురాణం చెప్తుంది. ఇంకా ఏమని చెప్తుంది పద్మపురాణం? ఈ నాలుగు సంప్రదాయాల ద్వారా కలియుగంలో ఈ భూమి అనేది పునీతం అవుతుంది, అంటే ఉద్ధరించబడుతుంది. భూమిలో ఉన్న, భూమిపై ఉన్న జనులందరూ కూడా ఉద్ధరించబడతారు. అంతేకాకుండా వాళ్ళకి నిజమైన జ్ఞానం అనేది అందుతుంది. ఇవి నాలుగు కాకుండా, ఈ సంప్రదాయాలు కాకుండా మరి ఏ ఇతర సంప్రదాయమైనా, అవన్నీ నిజానికి అపసంప్రదాయాలు, సంప్రదాయాలు కాదు అవి. అపసంప్రదాయాలు అంటే, అంటే ఒక సూటిగా చెప్పాలంటే దొంగ సంప్రదాయాలు అన్న, నిజమైనవి కాదు, శాస్త్రబద్ధమైనవి కాదు, ఎవరికి వాళ్ళు సృష్టించుకున్నవి. అనేక మంది స్త్రీలు వివాహం లేకుండా ఈ రోజుల్లో ప్రచారం చేయాలనేది ఒక సంప్రదాయం సృష్టించారు కొంతమంది. అదేవిధంగా ఏదో ఒక పిరమిడ్ కట్టేసి మనం ఏదో చెయ్యాలి అని చెప్పి అది ఇంకొక రకంగా ధ్యానం చేయాలని రకరకాలుగా చెప్తున్నారు. ఇంకా రకరకాల ఉద్యమాలు, రకరకాల మిషన్లు. కృష్ణుడు చెప్పిన దాంతో ఏమాత్రం సంబంధం లేకుండా కృష్ణుడు ఎక్కడ కూడా స్త్రీలు ప్రచారం చేయాలి, వివాహం లేని స్త్రీలు ప్రచారం చేయాలి అది మనం వినాలి. కాబట్టి అటువంటి ప్రామాణికమైన గురువు కావాలి. ఏమిటి ఆ ప్రామాణికమైన గురువు? నాలుగు సంప్రదాయాలు ఉన్నాయి, స్త్రీ సంప్రదాయం. ఈ నాలుగు సంప్రదాయాలకు కూడా మూలం ఎవరు, ఆది గురువు ఎవరు? కృష్ణుడే. ఇక్కడ అదే చెప్తున్నాడు, మొట్టమొదటి గురువు కృష్ణుడు, మొట్టమొదటి శిష్యుడు అర్జునుడు అని చెప్తున్నాడు ఇక్కడ ఈ సన్నివేశం. కానీ ఈ పరంపరలకి మొట్టమొదటి శిష్యులు నలుగురు ఉన్నారు. స్త్రీ సంప్రదాయంలో లక్ష్మీదేవి, భగవంతుడి నుంచి జ్ఞానం లక్ష్మీదేవి పొంది ఆ పరంపరలో ఉన్న ఆచార్యులకి ఆ విధంగా వస్తూ ఉందన్న స్త్రీ సంప్రదాయం అంటారు. అదేవిధంగా రుద్ర సంప్రదాయం అంటే శివుడు స్వయంగా భగవంతుడి నుంచి జ్ఞానం పొంది ఆ జ్ఞానాన్ని పరంపరలో ఇచ్చాడు. శివుడు కూడా, ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, శివుడి యొక్క సంప్రదాయం అండి. ఎవరిని పూజిస్తున్నాడు శివుడు? నారాయణ్ని, విష్ణుమూర్తిని. కొంతమంది మూర్ఖులు ఉంటారు, అందరూ ఎవరు, శివుడు, విష్ణువు, ఆ ఇతర దేవతలు అందరూ కూడా సమానమే అని. సమానం కాదు, అందరూ సమానం కాదు. మీ ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లలు అందరూ సమానమేనా? కాదు. ఇక్కడే చిన్న ఉదాహరణ, చిన్న భూమి, మొత్తం విశ్వంలో భూమి అనేది చాలా చిన్నది. అందులో మనం ఉండే ఒక ఊరు, ఆ ఊరిలో చిన్న కుటుంబం, కుటుంబంలోనే తల్లి, తండ్రి, పిల్లలు వీళ్ళంతా విభజన, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఉన్నారు. ఇంత మొత్తం సృష్టిలో అందరూ సమానమే, ఏ విధంగా సమం చేస్తాం? మొత్తం భూమి మీద ఎక్కడైనా కానీ, ఆఖరికి చాలా మంది చెప్తారు కమ్యూనిస్ట్ పార్టీ అని, అందరూ సమానం. అక్కడ కూడా సమానం కాదు. ఎలాగా? అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో లీడర్ ఉంటాడు, నాయకుడు. నాయకుడు ఎప్పుడు మొదటివాడే. నాయకుడు మిగతా అందరూ అన్ని విధాల ధనంలోనూ, పేరులోనూ, ప్రఖ్యాతుల్లోనూ, హోదాలోనూ సమానంగా ఉన్నారా? ఉన్నారా ఎక్కడైనా? ఉండడు. కాబట్టి ఆ బుద్ధి లేదన్నమాట. ఎవరైతే ఆలోచిస్తున్నారో ఈ విధంగా, వాళ్ళకి ఆ బుద్ధి లేదు. ఎందుకు లేదంటే మాయాపహృత జ్ఞాన, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మాయ తీసుకెళ్ళింది. ఎందుకని? వాళ్ళు కృష్ణుడికి శరణాగతి పొందాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు. కాబట్టి నేనే భగవంతుడిని అవ్వాలనేది అక్కడ ఉద్దేశం. కాబట్టి అందరూ సమానమే, అందరూ ఒకటే. నువ్వు కృష్ణుడికి కాదు శరణాగతి పొందవలసింది. కృష్ణుడు లోపల అజుడు ఉన్నాడు, అతనికి శరణాగతి పొందాలి. లోపల ఏదో దివ్యమైన కాంతి ఉంది, దానికి శరణాగతి పొందాలి. అలా అయితే కృష్ణుడు భగవద్గీతలో ఎక్కడైనా చెప్తాడు కదా అర్జునుడికి ఒకచోట, ఏమని, నేను కాదు నా లోపల కాంతి ఉంది దానికి శరణాగతి పొందమని, లేదా అందరూ సమానమే నువ్వు నేను సమానమే కానీ నువ్వు తెలుసుకోలేదని చెప్ప, ఎక్కడా చెప్పలేదు ఈ విధంగా కృష్ణుడు. ఇదంతా కూడా ఈ అజ్ఞానులు ఎవరైతే ఉంటారో, మాయాపవిత జ్ఞానం, ఎవరైతే జ్ఞానం అయితే మాయ తీసుకెళ్లిందో వాళ్ళు చేసే ప్రచారం. కాబట్టి ఒకటి శ్రీ సంప్రదాయం, రెండోది రుద్ర సంప్రదాయం. శివుడు ఏమని చెప్తున్నాడు, ఇంకా శివుడు పద్మపురాణంలో చెప్తాడు, ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం, పార్వతీదేవితో అన్ని ఆరాధనల కంటే విష్ణు ఆరాధన దివ్యమైంది, ఉన్నతమైంది. వెంటనే ఏమని చెప్తాడు, తస్మాత్ త్వరతరం దేవి త్వదీయానాం సమర్చనం, ఇంకా దానికంటే కూడా ఉత్తమమైంది ఉన్నతమైంది వాళ్ళ యొక్క భక్తుల్ని ఆరాధించడం. ఎవరు? విష్ణు యొక్క భక్తుల్ని, వాళ్ళనే వైష్ణవులు అంటారు. ఇది చాలా మందికి ఎలా కనపడుతుందంటే, మనం ఈ విధంగా చెప్తే వీళ్ళంతా కూడా స్వార్థమైన వాళ్ళు, లేదా ఇతరుల్ని ద్వేషించే వాళ్ళు, ఇతర దేవతలు అంటే వీళ్ళకి ద్వేషం అని అనుకుంటారు. కానీ నిజానికి వైష్ణవుల కంటే ఇతర దేవతల్ని సరైన గౌరవం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు సృష్టిలో. వైష్ణవులే నిజంగా ఇతర దేవతలకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు. ఎందుకని, వాళ్ళందరినీ కూడా విష్ణువుతో సమానంగా కట్టడం లేదు, సమానమైన విలువ ఇవ్వడం లేదు, విష్ణు యొక్క సేవకులుగా చూస్తున్నారు. దేవతలందరూ, అందరు దేవతలకు ఎప్పుడు ఆనందం అంటే వాళ్ళని విష్ణు సేవకులుగా ఎవరైతే చూస్తారో అప్పుడు వాళ్ళు ఆనందిస్తారు. ఎందుకని, వాళ్ళు ఎప్పుడు కూడా విష్ణు సేవ చేస్తూ ఉన్నారు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు అందరు ఎవరు సేవ చేస్తున్నారు? విష్ణు. ఏ విధంగా అయితే యస్యాజ్ఞయ భ్రమతి కాలచక్రం, కాలం కూడా ఎవరి యొక్క ఆజ్ఞ ద్వారా నడుస్తుందో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో అదే చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు దేవతలు. కాబట్టి వైష్ణవుల్లాగా ఎవరు కూడా నిజానికి ఇతర దేవతలకు గౌరవం అనేది ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చేదంతా కూడా కేవలం సరైన గౌరవం కాదు, ఇంకా వాళ్ళని అంటే లేని దాన్ని ఉన్నట్లుగా వాళ్ళకి చెప్పడం అన్నట్టు, నువ్వే అన్నిటికీ మూలం అని చెప్తారు. నిజానికి వాళ్ళకి తెలుసు నేను అన్నిటికీ మూలం కాదని, కానీ వాళ్ళ నుంచి ఏదో వరాలు పొందడం కోసం వాళ్ళు ఆ విధంగా వాళ్ళని కీర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఒక సంప్రదాయం శ్రీ సంప్రదాయం, రెండోది రుద్ర సంప్రదాయం, మూడోది బ్రహ్మ సంప్రదాయం. అంటే బ్రహ్మ విష్ణు నుంచి జ్ఞానాన్ని పొంది తర్వాత వచ్చే సంప్రదాయంలో బ్రహ్మ, నారద, ఈ విధంగా వ్యాస ఈ సంప్రదాయంలో మనం ఉన్నది. ఈ గౌడీయ సంప్రదాయం ఈ బ్రహ్మ సంప్రదాయానికి సంబంధించింది. వాళ్ళు ఆ విధంగా జ్ఞానాన్ని పొందారు, నేరుగా విష్ణు నుంచి పొందాడు. ఎవరు? బ్రహ్మ. ఈ మూడిట్లో, మూడు సంప్రదాయాలు చెప్పుకున్నాం, ఈ మూడిట్లో ఎక్కడైనా మనం జ్ఞానాన్ని పొందవచ్చు. ఈ సంప్రదాయాలు ఏ సంప్రదాయాన్ని ఉందని, నాలుగవది వచ్చేసి కుమార సంప్రదాయం. కుమార సంప్రదాయానికి నింబార్కాచార్య సంప్రదాయ ఆచార్యుడు. దీంట్లో కుమారస్ అంటే నలుగురు చతుష్కుమారులు భగవంతుడి నుంచి జ్ఞానాన్ని పొంది తిరిగి నింబార్కాచార్య, అనేక మంది ఆచార్యులు ఆ సంప్రదాయంలో వస్తూ ఉన్నారు. మనకి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో శ్రీ సంప్రదాయం ఎక్కువ కనపడుతుంది. శ్రీ సంప్రదాయం, శ్రీ వైష్ణవులు అంటే లక్ష్మీదేవి నుండి వచ్చింది జ్ఞానం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం గౌడీ వైష్ణవులు కూడా ఎక్కువ కనపడుతూ ఉంటారు. బ్రహ్మ, మధ్య, గౌడీయ వైష్ణవ సంప్రదాయం అంటారు. మిగతా రెండు సంప్రదాయాల వాళ్ళు దక్షిణ దేశం, దక్షిణ భారతంలో కనపడరు. ఉత్తర భారతంలో కనపడినా చాలా అరుదుగా ఉంటారు, గుజరాత్, రాజస్థాన్ ఈ ప్రాంతం. వీళ్ల నుండి మనం ఏదైతే జ్ఞానం తెలుసుకుంటామో అదే సరైనది, ప్రామాణికమైనది ఈ సంప్రదాయం. ఇలా సంప్రదాయ విహీనే ఏ మంత్ర తే నిష్ఫల అని చెప్తుంది శాస్త్రం. సంప్రదాయాల నుండి కాకుండా మంత్రాలు ఏవైతే మనం తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటామో దానివల్ల నిష్ఫలం అంటే ఫలం రాదు అని. అంటే దానివల్ల నిష్ఫల అంటే ఫలాన్ని మొత్తం లేవు, కానీ పుణ్యం ఇవన్నీ వస్తాయి, సుకృతి పుణ్యం ఇవన్నీ కలుగుతాయి, కానీ ఫలం రాదు. మనం చేయొచ్చు అనేక మంత్రాలు మనం ఇష్టం వచ్చినట్లు, కానీ సంప్రదాయంతో సంబంధం లేకుండా చేసినట్లయితే ఫలం అంటే అంతిమంగా ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని మనం పొందలేమని చెప్తుంది. కాబట్టి మనం ఒక ప్రామాణికమైన ఆచార్యుడిని ఆశ్రయించడమే ఈ యొక్క శ్లోకంలో ముఖ్యంగా, ఈ యొక్క శ్లోకం యొక్క సారాంశం.
ఇక్కడ అర్జునుడే కాదండి, మనమందరం కూడా. అర్జునుడు ఇంకా న్యాయం ధర్మం ఇవన్నీ కూడా తెలుసు, మన పరిస్థితి ఏంటి? మనకి న్యాయ శాస్త్రం, ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, ధనుర్విద్య వీటిలో ఏదీ లేదు మన దగ్గర. మరి అప్పుడు మనకి ఎంత అవసరం ఆధ్యాత్మిక గురు? అర్జునుడి కంటే కూడా చాలా ఎన్నో రెట్లు అవసరం. అర్జునుడు నిజానికి చూసినట్లయితే జీవితం అంతా కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా కృష్ణుడిని అడగలేదు, ఏం చేయాలి ఏం చేయలేదు ప్రతి అడుగుని, ఎందుకని తెలుసు, జ్ఞానం ఉంది. కేవలం ఇక్కడ కురుక్షేత్రంలో అది కూడా ఎందుకు అడుగుతున్నాడంటే అర్జునుడు కృష్ణుడే కావాలని అర్జునుడిని మాయలో ఉంచాడు. ఎందుకు? ఈ భగవద్గీత జ్ఞానం ప్రపంచానికి అందివ్వడం కోసం. అంతేగాని అర్జునుడికి యుద్ధం చేయాలనే విషయం తెలియక కాదు. అర్జునుడికి తెలియదు యుద్ధం చేయాలని. సాధారణంగా వినేవాళ్ళు ఎవరైతే, మనమే భగవద్గీత చదువుతూ మనకు తెలుసు అర్జునుడు యుద్ధం చేయాలి, కృష్ణుడు అంటే అర్జునుడు క్షత్రియుడు అని. అలాంటిది అర్జునుడికి తెలియదు ఆ విషయం. కానీ అక్కడ భ్రమకు గురైనట్లుగా, బంధువులతోటి తన యొక్క గురువుల్ని ఎందుకు చంపాలి అని ఆలోచిస్తున్నట్లుగా అక్కడ కృష్ణుడి యొక్క తన యొక్క మాయ ద్వారా అర్జునుడిని ప్రభావితం చేసేటం. ఆ విధంగా భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ ఇవ్వడం కోసం. కాబట్టి మనం ఎవరు పడితే వాళ్ళు వాళ్ళని గురువుగా స్వీకరించకూడదు. పెద్ద గడ్డం ఉందనో, ఎప్పుడూ నవ్వుతాడనో, 70 ఏళ్ళు వచ్చినాయనో, హిమాలయాల్లో ఉన్నాడనో, ఎవరైతే ఈ 4 సంప్రదాయాల్లో ఉంటారో కృష్ణుడినే అనన్యమైన మనస్సుతోటి, అంటే కేవలం కృష్ణుడి యొక్క సేవే లక్ష్యంగా ఉంటారో వాళ్ళని మనం ఆధ్యాత్మిక గురువులుగా స్వీకరించాలి. అదే నిజానికి మనకి ప్రయోజనాన్ని ఇస్తుంది. మిగతావన్నీ కూడా ఎటువంటి ఫలాన్ని ఇవ్వవు, తాత్కాలికమైన ఉపశమనం కలగొచ్చేమో కానీ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వలన అది కూడా కలగడం లేదు కదా. ఈ రోజుల్లో మోసపోతున్నారు ఎక్కువగా అటువంటి గురువుల దగ్గరికి వెళ్ళడం వల్ల. వాళ్ళకేమి సరిగ్గా జ్ఞానం తెలియదు. అంధ యథా అందై అంటే అంధుడు ఒక గుడ్డివాడు ఈ రోజుల్లో ఇవి ఈ సంప్రదాయాల్లో లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, నిజమైన జ్ఞానం లేకుండా ఏదో అరకొర జ్ఞానంతో వాళ్ళకి తెలిసింది చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అది ఎటువంటిదంటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని నేను దారి చూపిస్తాను రా అని తీసుకెళ్ళడం లాంటిదన్నమాట. వాడికే లక్ష్యం తెలియదు, ఇంకొకటికి దారి చూపిస్తాడు అన్నమాట. అది ఈరోజు జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా ఎందుకు లోపం వచ్చింది? మనం ఎందుకు ఈ విధంగా చేస్తున్నాం? కేవలం మనకు ఉండవలసిన కనీస శాస్త్ర జ్ఞానం, కనీస శాస్త్ర జ్ఞానం కొంత అవసరం. ఇంకా ఇక్కడ చూసినట్లయితే అర్జునుడు ప్రాధాయపడుతున్నాడు, నేను నీకు శరణాగతి పొందుతున్నాను, దయచేసి నాకు జ్ఞానం ఇవ్వమని. అంటే ఎవరిని గురువుగా ఎంచుకోవాలో అర్జునుడికి తెలుసు, కానీ ఇప్పుడున్న జనానికి ఎవరు గురువుగా ఎంచుకోగలరో కూడా తెలియదు. అందుకనే ఈ ఉద్యమంలో ఏం చేస్తున్నాం, వాళ్ళు వచ్చి శరణాగతి మనకి పొందే వరకు మనం ఎదురు చూడడం లేదు. మనమే ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దయచేసి భగవద్గీతను చదవండి, భగవద్గీతను చదవండి అని చెప్తున్నాం. భగవద్గీత యథాతథం చదవండి అని. వాళ్ళు ఏమంటారు, మా దగ్గర చాలా ఉన్నాయి, మాకు ఇవన్నీ అవసరం లేదు, మాకు ఇప్పటికే తెలుసు భగవద్గీతలు ఏముందో, కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసు, మాకంత జ్ఞానం ఉందని అంటూ ఉంటారు. నిజానికి ఏమీ జ్ఞానం లేదు, కొంచెం కూడా తెలియదు మనకి భగవద్గీతలు ఏమున్నా. ఎవరైతే ఈ ఉద్యమంలో ఉన్నారో అదంతా కూడా ప్రభుపాదుల వారి కృప వలన, ఈ భగవద్గీత యథాతథం చదవడం వలన ఇవన్నీ విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. లేదంటే అనేక మంది భగవద్గీతలు రాశారు, చాలా మంది ఉన్నారు బయట, భగవద్గీత చదివి కృష్ణుడికి శరణాగతి పొందుతున్నాను అనే వ్యక్తిని ఒకరిని జీవించండి. ఎవరు లేరు, అంటే ప్రభుపాదుల వారిది కాకుండా, లేదా ఇతర సంప్రదాయాల్లో ఉన్న భగవద్గీత కాకుండా ఎవరు లేరు. అది వాళ్ళకి తెలిసిన భగవద్గీత అన్నమాట. అంటే మనకేమీ తెలియదు భగవద్గీతలో ఏముందని. ఇంకా ఇక్కడ కృష్ణుడిని అర్జునుడు ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించాడు. మరి మనకి మన పరిస్థితి ఏంటి? మనం కృష్ణుని ఎలా ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించగలం? అందువలన ఇక్కడ ఏమని చెప్తున్నారు ప్రభుపాదుల వారు, ప్రామాణికమైన ఆచార్యుడు. ఆచార్యుడు అంటే ఎవరు? కృష్ణుడి యొక్క ప్రతినిధి. కృష్ణుడి యొక్క ప్రతినిధి ఏమని చెప్తాడు? నేనే కృష్ణుడు అని చెప్పడండి. కానీ కొంతమంది మూర్ఖులు, నేను గురువుని కాబట్టి నన్ను కృష్ణుడిలాగా చూడాలి, ఇంకా నేనే కృష్ణుడు అని చెప్పేస్తాను. మొదట్లో గురువుని అంటారు, తర్వాత గురువే కృష్ణుడు అయిపోతాడు. కృష్ణుడి స్థానంలో తన్ను పెట్టి పూజించమని చెప్తారు. ఇది పరిస్థితి. కానీ ప్రామాణికమైన ఆచార్యుడు ఎప్పుడు అలా చెప్పడు, నేను కృష్ణుడి యొక్క ప్రతినిధిని, నేను కృష్ణుడి యొక్క సేవకుణ్ణి, మీరు కూడా సేవకులే, కాకపోతే మీరు మర్చిపోయి ఉన్నారు, కాబట్టి అది గుర్తు చేయడమే నా యొక్క కర్తవ్యం, మిమ్మల్ని మళ్లీ తిరిగి ఆ సేవలో ఉంచడమే నా యొక్క కర్తవ్యం కృష్ణుడి యొక్క ప్రతినిధిగా. అది ఆచార్యుడు చేశారు. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు ఇదే ప్రచారం చేశారు. ప్రభుపాదుల వారు ప్రచారం చేస్తున్నప్పుడు అనేక మంది, వేల మంది వచ్చారు ఆయన దగ్గరికి. ఒక మాట నేనే భగవంతుని అని చెప్తే అందరు నమ్మేస్తారు, కానీ అలా చెప్పలేదు. కానీ ఎవరైతే ఈ రోజుల్లో అనేక మంది రకరకాల బాబాలు, అమ్మలు, భగవంతుళ్ళు, కలికి అవతారాలు, ప్రతి ఒక్కళ్ళు నేనే భగవంతుణ్ణి, నేనే భగవంతుణ్ణి అని తన యొక్క అంచెల ద్వారా చెప్పిస్తున్నారన్నమాట. ప్రతి ఒక్క వీధికి ఒకడు, ప్రతి ఒక్క నగరానికి, గ్రామానికి ఒకడు భగవంతుడు తయారవుతాడు. కనీసం వాళ్ళు ఆచార్యులు కూడా కాదు, గురువులు కూడా కాదు, చాలా నీచులు అన్నమాట. వాళ్ళు సంఘానికి మంచి వాక్యాలు చెప్పడంలో ఏమి తప్పు లేదు, కానీ ఎప్పుడైతే నేనే భగవంతుడిని చెప్తారో అది చాలా నీచత్వం. ఎంతో మంది సంఘ సేవకులు ఉన్నారు ఈరోజు ప్రపంచంలో, వాళ్ళందరిది ఏం తప్పు లేదు, అనేక సంఘాలు ఉన్నాయి సంఘ సేవ చేయడానికి, కానీ ఎప్పుడైతే నేనే భగవంతుణ్ణి అని చెప్పేసి జనాన్ని మోసం చేస్తారో వాడికంటే నీచుడు ఇంకెవరు లేదు. ఇంకా ఇక్కడ కృపణుడు ముఖ్యంగా ఇంకా రెండు విషయాలు చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాదులు వారు ఇద్దరు గురించి చెప్తున్నారు, ఒకటి కృపణుడు, రెండవది బ్రాహ్మణుడు. కృపణుడు అని ఎవరిని అంటారు, ఎవరైతే మనిషి జన్మని పొంది ఈ విలువైన సమయాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడానికి ఉపయోగించకుండా కేవలం, ఇక్కడ చెప్తున్నారు, కుటుంబం, సంఘం, దేశాదుల ఎడ అతి అనురాగముతో కృపణులు భౌతిక భావన యందు కాలమును వృధా చేయదు. మనం కూడా చూసుకోవచ్చు, మనం అందరం కూడా కృపణులమే. ఎందుకని, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి తిరిగి రాత్రి పడుకోబోయే వరకు నాకు ఏ విధంగా ధనం వస్తుంది, నా భార్యాబిడ్డలు ఏ విధంగా సంతోషంగా ఉండగలరు, నా ఊరికి నేనేం చేస్తున్నాను, నా దేశానికి నేనేం చేస్తున్నాను, ఇవి ఆలోచిస్తాం, ఇంకేమైనా ఆలోచిస్తున్నాం, ఇంకా వేరే ఏం ఆలోచించడం, అసలు నేను ఎవరిని, నేను ఎందుకు ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఇక్కడ ఏంటి, భౌతికమైన ఈ మనకున్న సమస్యలను, మనిషి జీవితంలో ఈ భౌతిక జీవనం యొక్క సమస్యలను, జీవిత సమస్యలను అవగాహన చేసుకొనని వాడే అట్టి మనుషుడు కృపణుడు అంటారు. వాళ్ళని అంటే లౌకిక కలతల ఎందున్న వాడు ఎవరు, ఎవరు లౌకిక కలతల్లో ఉన్నాడంటే జీవిత సమస్యలు ఏవైతే అర్థం చేసుకోడో వాడు లౌకిక కలతల్లో ఉన్నవాడు. ఎవరు అర్థం చేసుకోలేరు, ఎవరైతే కృపణులైన వాళ్ళు ఉంటారో వాళ్ళే అర్థం చేసుకోలేరు. ఎప్పుడు దేశం కోసం, అతని కోసం, కుటుంబం కోసం, అతనున్న ప్రదేశం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. సాధారణంగా మనుషుడు భార్య, సంతానము, బంధువులు అనేది శారీరక సంబంధమైన కుటుంబ జీవనమున అనురక్తుడై ఉండును. వీళ్ళందరూ కృపణులు, కేవలం భార్య, సంతానం, ఇదంతా కూడా కృపణులు అనమాట. వాళ్ళంతా ఏంటి, ఈ శరీరానికి, శరీరంతో కూడిన జబ్బు అనమాట. ఏంటో జబ్బు, నేను ఈ శరీరాన్ని, నా తల్లిదండ్రులు వీళ్ళు, నా భార్య, నా సంతానం, వీళ్ళంతా నా వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు నన్ను మరణ సమయంలో కాపాడతారు, కాపాడతారా, మరణ సమయం కాదు, చిన్న రోడ్డు మీద చిన్న జరిగిన యాక్సిడెంట్ నుంచే మనల్ని కాపాడలేరు, మరణ సమయంలో మరణం నుంచి వాళ్ళు ఎలా కాపాడతారు. కాబట్టి వీళ్ళందరూ, మనం అందరం కూడా కృపణులు. ఎప్పుడైనా మనం ఆలోచించాం అసలు ఏంటి జీవితం సమస్య అని, ఏమిటి జీవితంలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా ప్రతి ఒక్క జీవికి భౌతిక సంసారంలో ఉన్న ఈ సమస్యలు నాలుగు ఉన్నాయి. ఏమిటవి, జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఈ నాలుగు సమస్యలు. ఎవరైతే ఈ నాలుగు సమస్యలని గమనిస్తాడో, అర్థం చేసుకోగలడో, అతనే నిజంగా జ్ఞానం పొందినవాడు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా అజ్ఞానులే. అందరూ ప్రైమ్ మినిస్టర్ అయినా కావచ్చు, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఎమ్మెల్యే, ఊరికి నాయకుడు, కమిషనర్, ఉపయోగం లేదు, వాళ్ళంతా అజ్ఞానం, అజ్ఞానంలోనే ఉన్నారు. వాళ్లకున్న ఒకవేళ జ్ఞానం ఏదైతే ఉందో భౌతిక జ్ఞానం, అది తాత్కాలికంగా తినడానికి ఉపయోగపడుతుంది, ఏంటి పొట్ట ఉదర పోషణకు ఉపయోగపడుతుంది, ఇంకా మైథునం చేయడానికి ఉపయోగపడుతుంది, నిద్రించడానికి ఉపయోగపడుతుంది, ఒక ఇళ్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ఈ భౌతిక సంసారం నుంచి బయటకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అది ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఏమని, ఈ జన్మ ఆహార నిద్ర భయం మైథునం చిన్నపిల్లలను చక్కగా చూసుకోవడం అనేది జంతువుల్లో కూడా ఉంది అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ, కృపణైన వాడు తాను కుటుంబ సభ్యులను మరణం నుండి కాపాడగలుగుదననియు లేదా తన కుటుంబము మృత్యువు నుండి తనను రక్షించిననియు భావించుండును. అటువంటి సంసారిక అనురాగము జంతువులందును గోచరించుండు. ఏదైతే ఈ సంసారిక అనురాగం ఉందో భార్య సంతానం ఇదంతా జంతువుల్లో కూడా ఉంది. మనం చూడమ ఇళ్లలో పిల్లి పిల్లల్ని తీసుకెళ్తుంది, చక్కగా తీసుకెళ్లి వేరే ఎక్కడో పెడుతుంది, ఇక్కడ బాగలేదు ఈ ప్రదేశం ఆహారం సరిగ్గా లేదు, అవి కూడా చేస్తున్నాయి. మనకి వాటికి తేడా ఏంటి, కుక్క కూడా అదే విధంగా చేస్తుంది, పిల్లి కూడా చేస్తుంది, మనం కూడా అదే పని చేస్తున్నాం, మనం కూడా తింటున్నాం ఆహార నిద్ర భయం మైథునం, ఇదే నాలుగు పనులు. అంటే మనం కృపణులం. నిజానికి ఏదైతే మనకి ఇప్పుడు అవకాశం ఉందో మనిషి జీవితంలో భగవంతుని తెలుసుకునే అవకాశం, దాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు. అవకాశాన్ని ఏం చేస్తున్నాం మరి ఉపయోగించుకోకుండా, కేవలం ధనం సంపాదనలో ఉన్నాం. మన యొక్క ఆలోచన ఏంటి, ధనం మూలం ఇదం జగత్, ఈ జగత్తులో ధనం ఉంటే చాలు అన్నీ మనకి సమకూరుతాయి అనుకుంటున్నాం. ఇంకా ఆ విషయానికి వస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఎప్పుడైతే ఈ ధనానికి ఎటువంటి విలువ లేదని చెప్పేసిందంటే ఏమి పనికిరాక ఇప్పుడున్న నోట్లు మనకి కేవలం ఈ కాగితాలుగానే మిగిలిపోతాయి చెప్పాలంటే. కానీ ఆ బుద్ధి కూడా లేదు ఎవరికి అర్థం చేసుకునే బుద్ధి. మన ఇప్పుడు కట్టలు 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 ధనం కావాలనుకుంటున్నాం. రేపు వ్యవసాయం చేసి ఎవడో పండించేవాడు లేడనుకోండి, మీ దగ్గర ఎంత ధనం ఉన్నా ఏం తినగలరు, తినగలం ఏదైనా. మన దగ్గర ధనం ఉంది, అనేక కట్టలు కట్టలు వేలు వేలు ఉన్నాయి లక్షల కోట్లు, కానీ ఆహారం పండించేవాడు పండించడం లేదనుకోండి, మీరు అది ఇచ్చినా కూడా ఎవరు ఇవ్వగలరు మీకు ఆహారం, ఎవరు ఇవ్వలేరు. అందుకే పూర్వం బంగారం ఉండేదన్నమాట. బంగారం ఎప్పుడు విలువైంది, ఇప్పుడున్న పేపర్ ఒకప్పుడు ఉండొచ్చు విలువ, ఇంకొకప్పుడు ఈ కాగితానికి విలువ ఏమి ఉండదు, కానీ ఇది కూడా మనకు తెలియడం లేదు. ఎందుకని, మనకి కనీస శాస్త్ర జ్ఞానం లేదు, ఒక ఆధ్యాత్మిక గురువు అనేవాడు లేడు. నిజమైన జ్ఞానం అనేది మనం తెలుసుకోవడానికే ప్రయత్నం చేయడం, మనం ఎప్పుడు కూడా కృపణుల్లాగానే మిగిలిపోతాం. ఏమిటి, నేను నా సంసారం నా భార్య నా కుటుంబం నా ఊరు ఇదే నాకు కావాలి, ఇంకేమీ అవసరం లేదు. అతను కృపణుడు. కృపణుడు అంటే ఇంకా పిసినారే అని చెప్తారు తెలుగులో, చెప్పి పిసినారే అన్నమాట. అంటే తనకున్న విలువైన సమయాన్ని ఉపయోగించిన దానికి అసలైన దానికోసం వాడకుండా ఇంకా దేనికోసమో తన శరీర పోషణ కోసం మాత్రం వాడుతుంది. అవి కూడా ఇక్కడ జంతువులు కూడా సంతానం యొక్క రక్షణ భారాన్ని స్వీకరించున్నారు. అర్జునుడు తెలివైన వాడనైనందున కుటుంబ సభ్యుల ఎడ అనురాగము మరియు వారిని మృత్యువు నుండి రక్షించవలనను కోరికలే తన కలతకు కారణములని తెలియగలిగాడు. మనకు కూడా కలతకు కారణం ఇదే, ఏంటి నేను నా భార్య నా కుటుంబం వీళ్ళని రక్షించడమే నా కర్తవ్యం, వీళ్ల వల్లనే నాకు ప్రయోజనం అని ఎప్పుడైతే ఇదే భావనలో ఉండి మనం నిరంతరం పనిచేస్తూ ఉంటాం కదా, మన యొక్క కలతకు కూడా కారణం అదే, వేరే ఇంకేమీ కాదు, ఇంకేమి కాదు. అలానే మన బాధ్యతలు వదిలేయమని కాదు ఇక్కడ మనం చెప్తుంది, బాధ్యత నివర్తించాలి, కానీ అదే సమయంలో మన యొక్క విలువైన సమయాన్ని మిగిలిన సమయాన్ని భగవంతుడి గురించి తెలుసుకోవడం కోసం ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం కోసం ఉపయోగించి ఒక ప్రామాణికమైన ఆచార్యుని ఆశ్రయించి మనం ఆధ్యాత్మిక జీవనంలో ముందరకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒక ప్రామాణికమైన ఆచార్యుడిని మనం ఆశ్రయించాలి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళని గడ్డం ఉన్నవాళ్ళనో లేదా ముసలివాడినో నాలుగైదు శ్లోకాలు చెప్పి అనర్గళంగా మంచి మాటలు మాట్లాడి అందరినీ నవ్వించగలిగే విధంగా టీవీలో వచ్చి మాట్లాడి ప్రతి పండుగకి ప్రతి ఒక్కళ్ళని ఆ దేవతల్ని కీర్తించే వాళ్ళు ఉంటారు, వినాయకుడిని చంద్రుణ్ణి ఇంద్రుణ్ణి ఎవరిని పడితే వాళ్ళని, అవసరమైతే రాజకీయ నాయకుల్ని కూడా స్టేజ్ మీదకెక్కి వాళ్ళు మంచి కవితలు చెప్పగలుగుతారు. అటువంటి వాళ్ళు కాదు ప్రామాణికమైన ఆచార్యులు. ప్రామాణికమైన ఆచార్యుడు కృష్ణుడు భగవంతుడు, నీవు కృష్ణుడు సేవకుడివి నేను సేవకుడినే మనమందరం కృష్ణుడు సేవకులమే అని ఎవరైతే చెప్తారో అతను ప్రామాణికమైన ఆచార్యుడు. అంతేగాని ఎక్కడ పెడితే అక్కడ ఎవరిని పెడితే వాళ్ళని భగవంతుడిగా అంగీకరించి వాళ్ళని కీర్తిస్తూ నన్ను కీర్తించండి చెప్తూ నేనే భగవంతుడిని చెప్పేవాడు కాదు ఆచార్య. విష్ణువే నారాయణో పరో వ్యక్త, నారాయణుడే అన్నిటికీ మూలం. ఈ భౌతిక సంసారానికి పరమైన వాడు నారాయణుడు, ఆయన సేవించడమే మన జీవిత లక్ష్యం అని ఎవరైతే చెప్తారో వాళ్ళు ప్రామాణికమైన ఆచార్యులు. అంతేకాకుండా వాళ్ళు కూడా ఒక పరంపరలో వస్తూ ఉండాలి. నాలుగు పరంపరలు చెప్పుకున్నాం మనం. అటువంటి వ్యక్తిని మనం ఆచార్యుడిగా స్వీకరించాలి. అంతేగాని ఇది విన్న తర్వాత చాలామంది ఇది వినొచ్చు, ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఇది వినొచ్చు. ఇప్పుడు అనిపిస్తుంది నేను ఇప్పటి వరకు ఒక గురువుని ఆశ్రయించి ఉన్నాను, మరి అతనితో ఉన్న సంబంధం సంగతి ఏమిటంటే అతను కాని నాలుగు సంప్రదాయాల్లో లేకపోయినట్లయితే మనం చేయవలసిన కర్తవ్యం అతన్ని వెంటనే వదిలివేసి ఈ నాలుగు సంప్రదాయాలు ఏదో ఒక సంప్రదాయంలో మన ఆధ్యాత్మిక గురువును స్వీకరించడం అవసరం. తక్షణం, ఇందులో ఎటువంటి జాప్యం చేయకూడదు. ఎందుకని మనిషి జీవితం చాలా విలువైంది, మనం ఎప్పుడు శరీరం వదిలేస్తామో తెలియదు. కాబట్టి ఈ నాలుగు సంప్రదాయాల్లో ఉన్న ఆచార్యుని గురువుని మనం స్వీకరించాలి, అతని నుండి దీక్ష స్వీకరించాలి, అతన్ని సేవించాలి, అతని నుంచి కృష్ణుడికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలి. అప్పుడు నిజంగా మనం విజ్ఞానాన్ని పొందగలం. లేదంటే మనకేదో రెండు మూడు శ్లోకాలు తెలవచ్చు, ఎవరో ముసలోళ్ళనో లేదా రకరకాల బాబాలనో హిమాలయాల నుంచి వచ్చారనో బాగా మాట్లాడుతున్నారనో గురువుగా మనం స్వీకరిస్తాం, మోసపోతాం. భౌతిక సంసారం నుంచి బయటపడే మార్గాన్ని వాళ్ళు ఇవ్వలేరు. కేవలం వైష్ణవులు మాత్రమే భౌతిక సంసారం నుండి బయటికి తీసుకెళ్లే మార్గాన్ని చూపించగలరు, ఇంకెవరూ చూపించలేరు. కాబట్టి వాళ్ళకి శరణాగతి పొందడం, వాళ్ళని సేవించడం, వాళ్ళ నుంచి వాళ్ళని ప్రశ్నించి తెలుసుకోవడం భగవంతుడి గురించి చాలా ముఖ్యం. కాబట్టి దయచేసి అటువంటి ప్రామాణికమైన ఆచార్యుని ఆశ్రయించడానికి మనం ప్రయత్నించాలి. లేదంటే మనం కృపణులుగానే మిగిలిపోతాం, పిసినారి వాళ్ళలాగానే మిగిలిపోతాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు? గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదకి జై.